ಕಲಾಕಾರಂ ವ್ಯಾಪ್ತಂ ಯೇನ ಚರಾಚರಂ ಯತ್ಪದಂ ದರ್ಶಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಆಯಾತು ವರದಾ ದೇವಿ ಅಕ್ಷರೆ ಬ್ರಹ್ಮವಾದಿನಿ ಗಾಯತ್ರೀ ಛಂದಸಾ ಮಾತಾ ಬ್ರಹ್ಮಯೋ ನಿರ್ನಮೋಸ್ತುತೇ. ಓಂ ಭೋರ್ಭುವಃಸ್ವಃ ತತ್ಸವಿತುರ್ವರೇಣ್ಯಂ ಭಗವೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ಭೂರ್ಭುವಃಸ್ವಃ ತತ್ಸವಿತುರ್ವರೇಣ್ಯಂ ಭಗವೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ಭೂರ್ಭುವಃಸ್ವಃ ತತ್ಸವಿತುರ್ವರೇಣ್ಯಂ ಭಗವೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್.
ಈ ಕ್ಯಾಂಪ್ಗೆ ಲಕ್ಷ್ಯಮು ಗೋವರ್ಧನ ಪರ్వతం యొక్క ఉత్థానము అని చెప్పుకున్నాం మనం పొద్దున. దానికి కావాల్సినటువంటిది తపస్సు. భౌతికమైన సాధన కూడా తపస్సే. ఎండలో ఫ్యాన్ లేకుండా చెవట్ల కారుతో ఉంటే విసురుకోకుండా కూర్చోటం కూడా చాలా పెద్ద తపస్సు. మనకి తెలియదు అది తపస్సు అని. తపస్సు అని తెలిస్తే ఇలా వెనకాత నుంచోపెట్టి నా తపస్సును భంగం చేయరు వాళ్ళు. కానీ పిల్లలు ఏదో చేస్తున్నారు చేయనివ్వండి, కానీ అది వద్దు అసలు. అదే చేత వద్దమ్మా, విసిరొద్దాం, భరిద్దాం మనం తితీక్ష అని. అది చాలా అవసరం తపస్సులో. కావాలని ఎండాకాలంలో రామకృష్ణ పరమహంస 5 అగ్నిని వెలిగించుకునేవాడు, దాని మధ్యన కూర్చునేవాడు. తపస్సు వల్ల లాభం ఏంటి అంటే అనేక కర్మల క్షయము మీకు తెలియకుండా అయిపోతుంది. అనేక బాధలు మీరు అనుభవించక్కర్లే. సాధనా శిబిరాలు పేరే ఇది, సాధనా శిబిరం ఇదే. ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకుని మనం రిలాక్స్ అవ్వటానికి రాలే. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే సాధనలు చేయటానికి. పూర్వకాలంలో ఋషులు ప్రాయశ్చిత్త విధానం అని ఒకటి చెప్తూ ఉండేవారు. ఆ ప్రాయశ్చిత్త విధానము లేకుండా అసలు ఏ యోగ సాధన జరగదు. అంటే యోగ సాధనలో మనం ఇదివరకు చేసుకున్నటువంటి కొన్ని కర్మలు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆ కర్మల్ని దూరం చేసుకోవటానికి, ఆ కర్మల యొక్క దుష్ప్రభావాన్ని తీసివేయటానికి తపించటం. ఇప్పుడు జరుగుతున్నది చాలా అద్భుతమైనటువంటి తపస్సు. కానీ ప్రకృతి ఎక్కువసేపు తపస్సు చేయనివ్వదు. ఇంకో గంటన్నరలో చల్లబడిపోతుంది. ఏం చేస్తాం, మనం తపస్సు చేయాలన్నా కూడా ప్రకృతి మనని తపస్సు చేయనివ్వదు. ఇంచేత అవకాశం దొరికినప్పుడు విసురుకోకుండా సాధ్యమైనంత వరకు తపించటం నేర్చుకోండి. ఇది చాలా పెద్ద ప్రాయశ్చిత్త విధానం. ఇది అనేక రోగాలు, అనేక క్రానిక్ డిసీజెస్ దీంతో పోతాయి. స్నేహనము అని పేరు, స్వేదనము అని పేరు, రెండు పేర్లు ఉన్నాయి ఆయుర్వేదంలో. స్టీమ్ బాత్ అని పేరు వినే ఉంటారు. కావాలని వాడికి 125 రూపాయలు ఇచ్చుకుని మీరు స్టీమ్ బాత్ చేస్తారు. సహజంగా స్టీమ్ బాత్ వస్తూ ఉంటే వద్దంటారు. ఏమంటాం మనం, అది మన పరిస్థితి ఏంటి అంటే దేనికైనా మనం డబ్బిచ్చుకుంటే కానీ దానికి విలువ ఉండదు. అంచేత ఇది స్టీమ్ బాత్ అనుకుని తలో 50 రూపాయలు ఇక్కడ పెట్టేసి చోట్ల అలా కాచుకుంటూ ఉండండి. తుడుచుకోవద్దు కూడా, కళ్ళ మీద పడితే తప్ప. అది కండిషను. అదే ఒక సాధనగా స్వీకరించండి దాన్ని. ఒక మహాపర్వతాన్ని మీరు ఎత్తాలి అంటే చవట ఓడ్చకుండా ఎత్తలేం కదా. అంచేత ఎత్తామో లేదో మనకు తెలియదు, కానీ చవట్లు ఓడిచేస్తే ప్రూఫ్. అంచేత కొంచెం అది ఒక సాధనలో భాగంగా స్వీకరించండి, చాలా ఆనందంగా ఉంటుంది అది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ సాధన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేదాలను భూమి మీదకి దింపటం. వేదాలను భూమి మీదకి దింపటం అంటే మనం ఏమనుకుంటాం, వేద మంత్రాలు కొన్ని ఉన్నాయి, ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అథర్వ వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, సామవేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు వేదాలు కావు. వేదాలకి 6 అంగాలు ఉన్నాయి. దాని గురించి ఎలా చెప్పాలి అని పొద్దున్న అనుకుంటున్నాను నేను మీకు. పొద్దున్న అనుకుంటూ ఉంటే మన నరసరావుపేట నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి స్నేహితులు నా సమస్యని తీర్చేశారు. వాళ్ళు 800 రూపాయల పుస్తకం ఒకటి ప్రింట్ అయింది, భారతీయ విద్యాభవన్ వాళ్ళది. అందులో వేదాల గురించి చెప్తూ ఆ వేదాలని అర్థం చేసుకోవటానికి 6 అంగాలు కావాలి, ఆ 6 అంగాలని మీరు అర్థం చేసుకోండి అని చెప్తూ, మొదటి అంగము శిక్ష. శిక్ష అనేది వేద పురుషుడికి ముక్కు వంటిది అని చెప్తున్నారు. శిక్ష అనేది నోస్ ఆఫ్ ది వేద పురుష అని ఎవరు చెప్తున్నారు? పరమాచార్య అయినటువంటి చంద్రశేఖర స్వామి వారు, ఆదిశంకరాచార్యులు వారి తర్వాత. నిజంగా శంకరాచార్య పరంపరలో ఎవరైనా శంకరాచార్య పీఠానికి అర్హత ఉన్నవాడు ఎవడైనా వచ్చాడంటే ఆయనే. దాని తర్వాత ఎవరు రాలే. మిగతా వాళ్ళందరూ పీఠం వల్ల శంకరాచార్యులు వారు అయ్యారు తప్ప ఈ స్వామీజీ, ఆయన శంకరాచార్యుల వారు కాకపోయినా శంకరాచార్యుల వారు అంతటి వాడే. నడిచే దైవము అని ఒక పుస్తకం ఆయన మీద వచ్చింది, ఎప్పుడైనా వీలుంటే చదవండి మీరందరూ కూడా. ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో తిరిగారో, మన పక్క నుంచే తిరిగి ఉంటారు, మీ ఊరి నుంచే వెళ్ళి ఉంటారు. ఆయన నడిచే దైవము అని ఆయన యొక్క అద్భుత శక్తులు మీరు విని ఉండరు. ఆయన్ని అనంతపూర్లో నేను ఉన్నప్పుడు కలుసుకోవటం సంభవించింది. 3 మాటలు మాట్లాడుకుందాం మేము. ఆ 3 మాటల్లోనే స్వరయోగం గురించి చెప్పారు ఆయన నాకు. శ్వాస ద్వారా భవిష్యత్తును ఎలా చెప్పవచ్చో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, వేద విజ్ఞానము అంటే మంత్రాలు కావు, మీ శరీరమే అని మళ్ళీ మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి స్వయంగా పరమాచార్య లాంటి వ్యక్తి 800 పేజీల పుస్తకంలో కూడా అదే మాట రాశాడు. అది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మనం పొద్దున చేసినటువంటి సూర్య నమస్కారాలైనా, తర్వాత చేయబోయేటటువంటి దక్ష ప్రదక్షిణాలైనా, ఏవైనా కూడా మీ శరీరంలోంచి వేదాన్ని పలికించటం. మీ శరీరంలో పలకాలి వేదాలు, కంఠతా పట్టినటువంటి సూక్తాలు కాదు పలకటం. వేదాలు చదవటానికి అర్హత లేదు అని సంత జ్ఞానేశ్వరిని నిలదీశారు ఆనాటి వాళ్ళు. కథ తెలిసే ఉంటుంది మీకు. సంత జ్ఞానేశ్వరి యొక్క తండ్రి సన్యాసం పుచ్చుకున్న తర్వాత మళ్ళా గృహస్థాశ్రమంలోకి వస్తాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాక ఆ 4 పిల్లలు పుడతారు. సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు మళ్ళా గృహస్థాశ్రమంలోకి వస్తే శాస్త్ర రూపేణా తప్పు కనుక ఆ 4 పిల్లల్ని వెలివేశారు ఆనాటి పండిత సముదాయము. వాళ్ళని బావిలో నీళ్లు తాగనిచ్చేవారు కాదు, ఇంట్లో నిప్పు ఇచ్చేవారు కాదు. పూర్వకాలంలో ఆ నిప్పు తీసుకుని పక్కింటి వాళ్ళను అక్కడ కుంపటి వెలుగు చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. సంత జ్ఞానేశ్వర్ చెల్లెలు ముక్తాబాయి ఒకరోజు పొద్దున్నే నిప్పు కావాలి అని పక్కింటికి వెళ్తే, నువ్వు మీరు ముట్టుకోకూడదుట, మిమ్మల్ని వెలివేశారు, ఇంచేత మేము నిప్పిమో అన్నారు. ఏడుస్తూ లోపలికి వచ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు సంత జ్ఞానేశ్వరు. నిప్పు లేదు, రొట్టె ఎలా వండుతాను నీకు, దానికి ఉంది, నేను ఇలా పడుకుంటాను బోర్లను, నా వీపు మీద పెట్టుకుని వండేసే అన్నాడు. ఏ చక్రం? మణిపూరక చక్రం ఉపయోగించాడు. మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకుని నిప్పుని తయారు చేసుకుని తన చెల్లెల చేత వంట వండించుకుని హాయిగా తిన్నారు వాళ్ళు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఈయన్ని పరిహసిస్తూ మీరు వేదాలు చదివే హక్కు లేదు, ఇది లేదు అది లేదు అని పండితులు ఎవరు అంటూ ఉంటే, నాకు వేదాలు చదివే హక్కు లేదా అంటూ దారిలో పోతున్నటువంటి ఒక గేదెను ముట్టుకున్నాడు. గేదె నోట్లోంచి వేదాలు వచ్చాయని చదివారు కదా, అంచేత మనలోంచి వేదాలు పలకాలి. అది మీరు అర్థం చేసుకోండి, వేదాలు ఖండతా పట్టడం కాదు, వేదాలు పుస్తకాల ద్వారా చదవటం కాదు, మీలోంచి వేదాలు పలికించేటటువంటి విధానం ఇక్కడ నేర్చుకోబోతున్నాం మనం. గిరి అనే పదానికి అర్థము వాక్ అని కూడా ఉంది సంస్కృతంలో. గిరి అనే పదము అటు పర్వతానికి అర్థం ఉంది, ఇటు వాక్కి కూడా అర్థం ఉంది. గోవర్ధన గిరి. గో అంటే ఇంద్రియాలు, సూర్యకిరణాలు, రెండు అర్థాలు ఉన్నాయి మళ్ళీ దానికి. వేదాలు అర్థం చేసుకోవటానికి అరవింద మహర్షి రాసినటువంటి, యోగి అరవిందులు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. అందులో గో అనే పదానికి ఆయన 172 అర్థాలు ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి పదము. ఆ 172 కూడా పాలించేవాడు గోపాలుడు. ఆవుల్ని పాలించేవాడు గోపాలుడు కాదు. మనం చాలా సులభంగా మనం తెలివితేటల్ని సులభంగా అర్థం చేసేసుకుందాం అనుకుంటాం. కృష్ణుడు గోపాలుడు అంటే ఆవుల్ని పాలించేవాడు ఒకడు, ఒక యాంగిల్. కానీ అసలైన యాంగిల్ ఏంటి అంటే 172 రకాల సూర్యకిరణాలను ఉపయోగించుకునే శక్తి కలటువంటి వ్యక్తిత్వము. అది మనం నేర్చుకోబోతున్నాం, అది గుర్తుంచుకోండి. కష్టం కాదు, అదే గురువు యొక్క స్పర్శ చేత్తో తగిలితే గేదె నోట్లోంచి వేదాలు వస్తే మన నోట్లోంచి ఎందుకు రావు? గేదె కంటే ఖచ్చితంగా మనం బెటరని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎంత ఖచ్చితంగా తెలుసుకోగలుగుతామో అర్థం చేసుకోవటానికి మొట్టమొదటి అంగము వేదాలలో శిక్ష. ఈ శిక్ష అనేది వేదాలకి ముక్కు వంటిది. మనకి ముక్కు ఏంటి? ఇది కదా. ఈ ముక్కు దేని మీద ఆధారపడిందో నేను మీకు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ గుర్తు చేసుకోండి, నోట్ చేసుకోండి. మూలాధారము. అంచేత మూలాధారానికి చెప్పేటటువంటి ప్రతి సాధన ఇక్కడ మీరు చేస్తున్నది వేదాలను అర్థం చేసుకునేటటువంటి 6 అంగాలలో శిక్ష అనే పదానికి ఉపయోగపడుతుంది అని గుర్తు చేసుకోండి. 2వ పాయింట్కి రండి. వ్యాకరణము, మౌత్ ఆఫ్ ది వేదాస్, వేదాలకు ముఖము వంటిది. ఈ వేదాల యొక్క ముఖము వాక్, నాలిక ద్వారా మనం ఉచ్చారణ చేసేటటువంటి వాక్. స్వాధిష్టాన చక్రము ద్వారా ఉపయోగించుకుంటాం మనం. అంచేత వ్యాకరణము ఈక్వేషన్ ఎక్కడికి వస్తాం మనం? స్వాధిష్టాన చక్రము. అంచేత వేదాలకి మన శరీరానికి ఉన్నటువంటి లింక్ తెలుసుకుని ఈ 5 రోజుల్లో మీరు వేదాలు పలికించటం నేర్చుకుంటారు అని నా ఆశ. కొంచెం మిల్లిమిల్లిగా, మొదటి రోజు క్లాసు కనుక కొంచెం మీకు కన్ఫ్యూజన్ కావచ్చు, కానీ ఈక్వేషన్స్ మీరు వేసుకుంటూ క్రమక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అర్థమైపోతుంది మీకు. అంచేత పొద్దున్న చేసిన సూర్య నమస్కారాలకి ఇప్పటికీ లింక్ అర్థమైంది కదా. హరాం మిత్రాయ నమః నుంచి మొదలెట్టి హరహ పూష్ణే నమకి వచ్చాం మనం. రహ పూష్ణే నమః మూలాధారం. మూలాధారం అంటే వేదం యొక్క ఏ అంగాన్ని ముట్టుకుంటున్నాం మనం? శిక్షను ముట్టుకుంటున్నాం, వేదం యొక్క ముక్కును ముట్టుకుంటున్నాం. అక్కడి నుంచి పైకి వచ్చాం. రహ పూష్ణే నమః, దానిపైన ఏం చెప్పాం మనం? ఖగాయ నమః, దాని ముందు అక్షరం ఉంది హరౌం ఖగాయ నమః. అది వేదాల యొక్క వ్యాకరణము, నోరు మనది. తర్వాత ఛందస్సు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఛందస్సు కనుక అర్థం అవుతే అసలు మనం గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమవుతుంది. ఛందస్సు అనేది వేదాల యొక్క కాళ్ళు. కాళ్ళతో మనం ఏం చేస్తాం? అడుగులు వేస్తాం, వెళ్ళవలసిన చోటకి వెళ్తాం, మన లక్ష్య సాధన చేస్తాం మనం. మన అడుగు జాడలు గురువు యొక్క అడుగు జాడలలో కలుపుతాం. ఆ అడుగు జాడలలో కలిపేటటువంటి ప్రక్రియ ఛందస్సు. అంచేత గాయత్రి ఛందస్సు మీకు అర్థమవుతే, గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి వశిష్ఠుడు గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి దయానంద సరస్వతి, గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అడుగు జాడలలో మీరు నడవగలుగుతారు. ఆ జోడు వేసుకున్నారనమాట, మీ కాళ్ళు ఆ ఛందస్సులో నడుస్తాయి. మీరు సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు, ఏంటి స్టెప్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారంటే మీకు నచ్చదు, ఇంగ్లీష్లో అందాం. ఏం వేస్తూ ఉంటారు వాళ్ళు? అడుగులే వేస్తూ ఉంటారు, ఇంగ్లీష్లో స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఆ స్టెప్స్ని ఏమంటాం మనం? ఛందస్సు. ఆ స్టెప్స్ వేస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఆ ఛందోబద్ధంగా స్టెప్ వేయలేదనుకోండి, డ్యాన్స్లో ఏమవుతుంది? మొత్తం డ్యాన్స్ ఫ్లాప్ అయిపోతుంది. అంచేత ఆ గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మన జీవిత విధానము, గాయత్రి సాధకులం అయినటువంటి జీవిత విధానము, మన అడుగులు ఎలా పడాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలి, ఆ గురువుల యొక్క జీవిత విధానంతో ఎలా నడవాలి గాయత్రి ఛందస్సులో అని తెలుసుకునేది వేదాల యొక్క ఛందస్సు. కాళ్ళు, కాళ్ళకి సంబంధించినటువంటి చక్రం ఏమిటి చెప్పగలరా మీలో? మణిపూరకం. ఇంచేతంటే కంటికి సంబంధించినటువంటి చక్రము మణిపూరకము, ఇంచేత అంటే తేజస్సు అగ్నికి సంబంధించింది కనుక అగ్ని యొక్క జ్ఞానేంద్రియము కళ్ళు, అగ్ని యొక్క కర్మేంద్రియము కాళ్ళు, అంచేత మణిపూరక చక్రము ఛందస్సు. నిరుక్తము, ఇయర్ ఆఫ్ ది వేద పురుష, వేద పురుషుని యొక్క చెవి. మన శరీరంలో ఏ చక్రం ఏంటుంది? చెవి. ఆకాశతత్వానికి కదా, ఆకాశతత్వం అంటే విశుద్ధ చక్రం, అనాహతం వాయుతత్వం. అంచేత విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి చక్రము. జ్యోతిషము, ఐ ఆఫ్ ది వేద పురుష, వేద పురుషుని యొక్క కన్ను. దీనికి ఏం చక్రం? కన్ను మణిపూరకమే. కల్ప తర్వాతది వేదాంగాలలో కల్ప. హ్యాండ్ ఆఫ్ ది వేద పురుష, వేద పురుషుని యొక్క చెయ్యి. చెయ్యి వాయుతత్వానికి ప్రతినిధి కనుక, వాయుతత్వం అనాహత చక్రానికి ప్రతినిధి కనుక, గురువు యొక్క అనాహత చక్రము, మీ అనాహత చక్రము మేల్కొల్పాలి అంటే గురువు యొక్క చెయ్యి మన సహస్రారం మీద పెట్టుకుంటాం. హస్త మస్తక స్పర్శ అనేది వస్తుంది. ఇవి ఆరు: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్ప. ఇవి వేదము యొక్క ఆరు అంగాలు. ఈ ఆరు అంగాల గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం, ఇవి మీరు మనసులో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నావో చెప్పాను కదా, ఈ క్యాంప్ పేరు మనం పెట్టుకున్నది ఏంటో, క్యాంప్ పేరు గోవర్ధనగిరి ఉత్థాన శిబిరము. మీ ఇష్టం, పెద్ద పెద్ద పేర్లు మనం పెట్టేసుకుంటున్నాం క్యాంప్కి. ఆ పేర్ల యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మీరు దానికి తగినటువంటి స్థాయిలో మీ జీవితాన్ని 5 రోజుల్లో మలుచుకోండి. మలుచుకోవటానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు చాలా మౌనంగా ఉండాలి. మౌనం మీ స్వభావం అయిపోవాలి. ఇక్కడ కొంతమంది 6 7 మాట్లాడటానికి ఒప్పుకున్నాం మనం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడకపోతే మన పనులు జరగవు. కానీ మాట్లాడకుండా ఉండటానికి మీరు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ సాధన జరగదు. ఏంటి సాధన? గోవర్ధన. గో అంటే ఇంద్రియాలు, వర్ధన అంటే మ్యాగ్నిఫికేషన్, ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని పెంచుకొనుట. దేని ద్వారా పెంచుకుంటాం ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని? వాక్కు ద్వారా, గిరి ద్వారా, గోవర్ధన గిరి. ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని వాక్కు ద్వారా పెంచుకుని పైకి లేవటానికి, జీవిత మార్గంలో ముందుకు వెళ్ళటానికి నేర్చుకునేటటువంటి ప్రక్రియ గోవర్ధనగిరి ఉత్థాన శిబిరము. ఈ గోవర్ధనగిరినే శ్రీకృష్ణుడు ఆ గోపాలు గోపికల చేత చేయించాడు. ఇంద్రుడు యొక్క పూజ చేస్తూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇంద్రుడు చాలా గొప్ప దేవుడు ఆ కాలంలో. ఇంద్రుడి యొక్క మీ టేప్లో సౌండ్ వచ్చేస్తుంది, ఫ్యాన్ ఆపే. ఇంద్రుడి యొక్క శక్తికి మనం అందరం బానిసలమే, ఇంద్రియాలకి బానిసలమే కదా. ఇంద్రియాలకి బానిసత్వము వద్దు, ఇంద్రియాలని ఎదిరిద్దాము. అది శ్రీకృష్ణుడు ఆనాటి సాధకుల చేత చేయించినటువంటి సాధనా విధానము. ఇంద్రియాలకి బానిస కాకండి. గాలి లేదు వద్దు, ఫ్యాన్ లేదు వద్దు, మనం దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంద్రియాలకి బానిసలమ్మా మనం ఈ 5 రోజులు. అది మీరు గుర్తుంచుకోండి, ఇంద్రుణ్ణి ఎదిరిస్తాం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ. నీడలో కూర్చోం, ఎండలోనే కూర్చుంటాం, కానీ ఎండ దెబ్బ తినకూడదు. కామన్ సెన్స్ ఉపయోగించండి, భరించగలిగేనంత సాధనే చేసుకోండి. ఎవరికి వాళ్ళు, మీ శరీరమే మీకు కొలబద్ద. భరించలేకపోతే నీడలోకి వచ్చేసేయండి, అలానే ఎండలోనూ కూర్చోక్కర్లే. కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ ఇంద్రియాలని ఎదిరిద్దాం. ఈ ఇంద్రియాలని ఎదిరించటానికి జరిగినటువంటి కథ ఏంటి అక్కడ? మీరు ఇంద్రుణ్ణి పూజించటం మానేయండి అన్నాడు, దేవతల్ని పూజించటం మానేయండి అన్నాడు. దేవతల్ని పూజించటం మానేసి దేన్ని పూజించమన్నాడు? మన నగరానికి దగ్గరగా, మన పల్లెకి దగ్గరగానే గోవర్ధన పర్వతం ఉంది. ఆ గోవర్ధన పర్వతం మీద పండినటువంటి కాయలు, గోవర్ధన పర్వతం మీద పండినటువంటి పళ్ళు, గోవర్ధన పర్వతం నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులు కదా మన జీవనానికి ఆధారము. మన పశువుల్ని ఆ అడవుల్లోనే కదా మనం మేపుకుని జీవిస్తున్నాం. అంచేత ప్రకృతికి దగ్గరగా వెళ్దాం మనం. ప్రకృతికి దగ్గరగా వెళ్తాం అంటే ఏంటి? ఫ్యాన్లు వేసుకోవటం కాదు, లైట్లు వేసుకోవటం కాదు, అంతేగా. ప్రకృతి మిమ్మల్ని ఎలా ఉంచితే అలా ఉంచండి. అడవుల్లోకి వెళ్ళటం అంటే అర్థం అది. అంచేత ప్రకృతికి దగ్గరగా వెళ్దాం అన్నాడు. ప్రకృతికి దగ్గరగా వెళ్దాం అనేసరికల్లా ప్రకృతిలో ఉన్నటువంటి తమాషా ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏది కావాలనుకుంటావో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా చేస్తుంది. మా అత్తయ్య ఒడియాలు పెట్టేది పాపం, ఖచ్చితంగా వర్షం కురిసేది ఆ రోజు. మొన్న రాజమండ్రిలో కూడా అదే జరిగింది అనుకుంటాను నేను కదా. అంటే ఏం చేస్తుంది ప్రకృతి? మీరు నిజంగా ఏదైనా పని ఆచరణలో పెడితే, అది ఒడియాలు పెట్టాలనుకుంటే వర్షం కురవదు, పెడితే వర్షం కురుస్తుంది. ఆచరణలో కనుక మీరు ప్రకృతిని ఎదిరించటానికి ఉపయోగించుకోవటానికి ముందుకు వెళ్తే ప్రకృతి ఎదురు తిరుగుతుంది. కృష్ణుడికి కూడా ఎదురు తిరిగింది ప్రకృతి. విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి మేఘాలు, విపరీతమైనటువంటి మెరుపులు. సాధనలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇది. సుఖంగా ఉంటే చేస్తామంటారు, సుఖంగా ఉంటే అది సాధనే కాదు, అది అసంభవం. అది సుఖంగా ఉడకాలే బియ్యం ఉందనుకో, కుత కుతలాడకుండా సుఖంగా ఉడకాలి, నీళ్లు వేడెక్కకూడదు. ఉడికించండి బియ్యం, ఉడకదు. అంచేత మీరు క్యాంపుకి వచ్చాక కాస్త ఉడకాలి, కానీ కోపంతో కాదు. సాధన శిబిరం అరేంజ్ చేసిన వాళ్ళు చేసిన ఏర్పాట్లు బాగులేవని కూడా ఉడకొచ్చు, బాగా వాళ్ళ మీద విరుచుకుపడవచ్చు. అది కరెక్ట్ ఉడకటం కాదు, అది మాడిపోతుంది సాధన. అలా కాకుండా ప్రకృతి ఎదురు తిరుగుతుంది సాధన చేసినప్పుడు, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది. టీవీ సినిమా చూస్తూ ఉంటాను నేను చాలాసార్లు. మేము విజయవాడ వెళ్ళినప్పుడు మా చెల్లెలు ఇంటికి ఖచ్చితంగా రాత్రి 12 గంటలకు సినిమా చూడటం మొదలు పెడతాను, 2, 2:30 వరకు చూస్తాను నేను. పాపం తను అతి కష్టం మీద మెలకుగా ఉంటుంది, అన్న సినిమా చూస్తున్నాడు కదా అని. అదే వేదాలు చదువుదాం అని పుస్తకం తీస్తాను 9:30కి నేను. ఆ రోజు ఖచ్చితంగా 10 గంటల నిద్ర వచ్చేస్తుంది నాకు కూడా. మీకు ఇంత లెక్చర్లు కొడుతున్నటువంటి నాకు కూడా ఇప్పుడు కూడా ఇందాక చూస్తున్నాను నేను, కాస్త నిరుక్తము అది ఎలా కళ్ళు మూతలు పడ్డాయి. నా అదృష్టం బాగుండి ఏమైంది అంటే వాళ్ళు టిఫిన్కి పిలిచారు, లేకపోతే నిద్ర వచ్చేసేదేమో. ప్రకృతి మిమ్మల్ని సాధన చేయనివ్వదు. కారణం ఏమిటి అంటే, సాధన చేయనివ్వటానికి ప్రకృతి ఎదురు తిరగటానికి కారణం ఏం లేదు. మీ సామర్థ్యం ఉన్నంత వరకు పని మీరు చేస్తూ ఉంటే అలసట ఉండదు, ఏమి ఉండదు, పని చేసుకుంటే వెళ్ళిపోతారు. మీరు సామర్థ్యం కంటే 1 ఇంచు ఎక్కువ పని చేయదలుచుకుంటే ఇంద్రియాలు అలసిపోతాయి, అలసిపోయినటువంటి ఇంద్రియాలు రెస్ట్ కోరుతాయి. అది అంచేత సాధన మీరు ఎప్పుడైతే చేస్తారో ఇంద్రియాలు, ఇంద్రుడు మీకు ఎదురు తిరుగుతాయి. మరి ఎదురు తిరిగినప్పుడు ఏం చేయాలి? ఆ ఇంద్రియాలకి లొంగిపోకుండా మీకు ఏ చేతి కర్ర సహాయం దొరికితే ఆ చేతికర్ర యొక్క సహాయం తీసుకోండి. ఊత, ఊతకి ఏదైనా తీసుకోవచ్చు మీరు, ఏ ఆధారమైనా తీసుకోవచ్చు. దాన్ని కనుక మీరు సహాయం తీసుకుంటే, ఏ విధంగా సహాయం తీసుకుంటాం, మనం రిపీట్ చేసుకుంటూ ఉంటాం. మనం చేయవలసినటువంటి సాధన ఏంటి, మనం చేయవలసినటువంటి సాధన ఉద్దేశ్యం ఏమిటి, దాన్ని మనం నిరంతరం రిపీట్ చేసుకుంటూ ఉంటామే, దానినే ఇంగ్లీష్లో యువర్ వర్డ్ ఈజ్ యువర్ వ్యాండ్ అని ఫ్లోరెన్స్ షిన్ అనేటటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పింది. నీ మాటే నీ చేతికర్ర, నీకు ఆధారం ఇచ్చేటటువంటి కర్ర మన మంత్రమే. మంత్రాలు మనకి ఆధారం ఇచ్చేటటువంటి కర్రలుగా మారాలి, మన సాధనకి ఉపయోగపడేటటువంటి కర్రలుగా మారాలి. ఆ కర్రలుగా మార్చుకోవటం ఎలాగా అనేదే మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి మాటల్లో నేను చెప్పదలుచుకున్నది మంత్రాన్ని మీరు ఆధారంగా ఎలా చేసుకోవటం, హౌ టు డిపెండ్ ఆన్ మంత్ర. జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా, సాధనలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మంత్రాన్ని ఆధారంగా ఎలా చేసుకోవాలి. త్యాగరాజు రామ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. వాల్మీకి రామ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ప్రహ్లాదుడు నారాయణ అనేటటువంటి నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇలాగా మనం కొన్ని వందల ఆధ్యాత్మిక సాఫల్యత పొందినటువంటి వ్యక్తులు ఒక నామాన్ని ఆధారంగా చేసుకుని సిద్ధి పొందినట్టు మనం చదువుకుంటున్నాం. అదే నామాన్ని మనం కూడా ఉచ్చరిస్తున్నాం. రామ వాల్మీకి ఉచ్చారణ చేశాడు, త్యాగరాజు, కృష్ణ, మీరాబాయి ఉచ్చారణ చేసింది, సూర్యదాస్ ఉచ్చారణ చేశాడు, రామనామం తులసిదాస్ ఉచ్చారణ చేశాడు, దయానంద సరస్వతి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు, శ్రీరామ్ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు. మరి వాళ్ళందరూ అంత సిద్ధ పురుషులు, మహాస్థితికి వెళ్ళిపోతే ఆ నామాన్నే పట్టుకున్నటువంటి మనము, మళ్ళీ ఒక అన్ని నామాన్ని పట్టుకుంటాం మనం. సాయిరామ్ అని అంటూ ఉంటాం మధ్యలో, సిబివి అంటూ ఉంటాం మధ్యలో, ఎందుకైనా మంచిది. ఇది ఇది కాదు, అసలు నామాలు ఏమీ అక్కర్లేదు, ముక్కులోంచి గాలి లోపలికి వెళ్ళిపోతుంది, ముక్కులోంచి గాలి బయటకు వచ్చేస్తుంది అని లహరి మహాశయాన్ని కూడా ఎందుకైనా పక్కన పెట్టుకున్నాం మనం. ఇదంతా కాకుండా రామకృష్ణ పరమహంస అన్ని దేవతల్ని ఉపాసన చేసి సిద్ధి పొందేట్టే కదా, ఆయన ఆయన కూడా పక్కన పెట్టేసుకున్నాం ఎందుకైనా మంచిది, ఈయన పార్టీలో కూడా మేమున్నామని. ఇదంతా కాకుండా వీటికో చోట సాయిబాబా గుడి విలిచిపోతుంది, ఎందుకైనా మంచిది, ఆయన వదిలేసుకుంటే చాలా కష్టాలు వస్తాయేమో రేపు, ఆయన దేవుడు అవునో కాదో డౌట్ఫులే, అయినా ఎందుకైనా పెట్టేసుకుందాం. సత్సాయిబాబా కూడా దేవుడే అంటున్నారు కదా, ఆయన్ని పక్కన పడేసాం. ఇదంతా పక్కన పడేస్తే అరవిందో అని ఆయన ఎవడో ఉన్నట్ట, ఆయన అమృతత్వాన్ని గురించి మాట్లాడేట, తెలియదు ఆయన మాట్లాడలేదో, మనం ఎప్పుడు చదివామా ఏంటి సావిత్రి, బొమ్మ పెట్టుకున్నాం అంతే. అక్కడ ఆయన ఏదో అమృతత్వం గురించి చెప్పేట, ఆయన్ని పక్కన పెట్టేసుకుందాం. సరే మన గురుదేవులు ఉండనే ఉన్నారు, శ్రీరామ శర్మ ఆచార్య పాపం చాలా అమాయకుడు, పాపం అడిగిందే ఇచ్చేస్తాడు అని, నేను ఎందుకైనా మంచిది ఆయన్ని పెట్టు. కానీ వీళ్ళందరూ ఏ నామాన్ని అయితే ఆధారం చేసుకుని అంత గొప్పవాళ్ళు అయ్యారో, ఆ నామాన్ని మనం ఎందుకు ఆధారం చేసుకోలేకపోతున్నాం? వాళ్ళకి అది ఆధారంగా పనిచేసినప్పుడు, వాళ్ళని ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి కర్ర పనిచేసింది కదా, అలాగే శరీరం అనేటటువంటి ఇంద్రియ సమూహాన్ని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి ఆ వాక్కు ఎందుకు పనిచేయటం లేదు, అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. పని చేస్తుంది అని వాళ్ళ జీవితాలు చెప్తున్నాయి, మహర్షుల చరిత్రలు చెప్తున్నాయి, భక్తుల చరిత్రలు చెప్తున్నాయి, పనిచేస్తుంది, అది చేసింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి పనిచేసినటువంటిది మనకి ఎందుకు పనిచేయటం లేదు? దీనికి కారణం మీ ముందే ఉంది, ఎక్కడో లేదు. దీనికి కారణం స్కూల్లో ఒకే టీచర్ అందరి పిల్లలకి పాఠం చెప్తాడు, ఒకడు యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడు పరీక్ష రాయాలి కూడా, ఎందుకు రాయటం, ఎందుకు ఎలాగో ఫెయిల్ అవుతాం కదా అని. మరి టీచర్ ఒకడే తన వాక్కుని అంతమంది పిల్లలకి చెప్తున్నాడు. చెప్పినా ఒకడికి యూనివర్సిటీ ఫస్ట్ ఎందుకు వస్తుంది, ఒకడికి యూనివర్సిటీ లాస్ట్ ఎందుకు వస్తుంది? గురువు చెప్పే విధానంలో ఏమైనా లోపం ఉంటే అందరూ ఫెయిల్ అవ్వాలి కదా, అవటం లేదు కదా. అంచేత ఎక్కడ తప్పు ఉంది? మంత్రంలో తప్పు లేదు, గురువులలో తప్పు లేదు, గురువులు మనకి అందించినటువంటి విధి విధానంలో తప్పు లేదు. తప్పు ఎక్కడ వస్తుంది అంటే, ఉపయోగించినా మీకేమీ లాభం లేదు, ఏమీ కనిపించదు. మీరు కళ్ళు తెరిస్తే ఒక చిన్న అగ్గిపుల్ల గీసినా చాలు, దారి కనిపిస్తుంది. నిన్న మేము అలాగే వచ్చాం, 3 కిలోమీటర్ల దూరంలో ఎంతగా ఉండగానే మా మోటార్ సైకిల్ లైట్ పనిచేయలే. అలాగే వచ్చేసాం చీకట్లో. ఆ సిగ్నల్ లైట్స్ ఏంటంటారు దాన్ని, సిగ్నల్ లైట్స్ పనిచేస్తున్నాయి. దాని వెలుతుల్లో వచ్చేసాం, కళ్ళు తెరుచుకుని ఉన్నాం గనక. అలాంటిదే మహామహాసూర్యులైనటువంటి ఇంతమంది గురువుల్ని మనం ఎన్నుకున్న ఒక్కళ్ళని కాదు, 12 గురువులు ఉన్నారు మనకి. ద్వాదశ రాశి చక్రానికి కావలసినటువంటి, ద్వాదశ రాశి చక్రాల్లో మన శరీరంలో ఉన్నటువంటి విధానాన్ని తెలిపేటటువంటి 12 గురువుల్ని కావాలని ఎన్నుకున్నాం. ఎన్నుకున్నా కూడా ఆ మంత్రాలు మనకేమీ పనిచేయటం లేదు.